ಯೇ ನಿಮಿತ್ತಾನಿ ಮಿತ್ತೇನ ధర్మేనారాధయన్ హరిం. సో వైకుంఠ లోకాల్లో ఇది 14వ నంబర్ శ్లోకం. సో వైకుంఠ లోకాల్లో అక్కడున్న అందరూ వైకుంఠ వాసులందరూ కూడా భగవంతుడిలాగే వాళ్ళ రూపం ఆకారం భగవంతుడిలాగే ఉంటుందంట. సో వాళ్ళందరూ కూడా కానీ భగవంతుడి సేవలోనే ఆరాధించుకుంటూ నియుక్తమై ఉంటారు. వాటికి వాళ్ళకి అందరికీ ఎటువంటి భౌతిక ఇచ్చలు ఉండవు అన్నమాట. సో అక్కడ అందరూ కూడా వైకుంఠ వాసులందరూ కూడా చూడ్డానికి భగవంతుడు లాగానే కనిపిస్తారంట. అందరికీ చతుర్భుజాలు ఉంటాయి. ఇప్పుడు వైకుంఠంలో నారాయణుడు కానీ విష్ణువుకి చతుర్భుజాలు ఉంటాయి కదా, నాలుగు చేతులు ఉంటాయి. అలాగే అక్కడ ప్రతి ఒక్కరికి నాలుగు చేతులు ఉంటాయన్నమాట, చతుర్భుజాలు. ఇక్కడ మరి మనకి ఎవరికి ఈ భూమి మీద అలా చతుర్భుజాలతో కనిపించరు మనం, మనకి ఎవరు మనుషులు. కానీ అక్కడ వైకుంఠ వాసులందరికీ చతుర్భుజాలు ఉంటాయి. భగవంతుడి లాంటి శరీరం, భగవంతుడి అంత ఆధ్యాత్మిక శరీరమే, భగవంతుడు లాంటి ఆకారం, భగవంతుడు లాంటి ఐశ్వర్యం అక్కడ ప్రతి ఒక్కరు వైకుంఠ వాసికి ఉంటుందన్నమాట. అలా ఉంటారు చూడడానికి. సో ఈ విధంగా వైకుంఠ వాసులు అందరూ కూడా భగవంతుడిలాగా చూడడానికి ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తారు, సేవ చేసుకుంటారు భగవంతుడికి. యత్ర చాధ్య పుమానాస్తే భగవాన్ శబ్ద గోచర సత్వం విష్టభ్య విరజం స్వానాం నో మర్ధయన్ వృషః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ వైకుంఠ లోకంలో అలా భగవంతుడు ఆయనే అందరికన్నా ముఖ్యమైన, ఆయనే మొదటి పురుషుడు, ఆది పురుషుడు, తర్వాత అందరూ అక్కడి నుంచి భగవంతుడి నుంచి ఉత్పన్నమయ్యారు అనే విషయాన్ని మనము వేదిక గ్రంథాలు స్క్రిప్చర్స్ నుంచి అర్థం చేసుకుంటాము. ఈ భగవంతుడు విష్ణువు నారాయణుడు ఆయన శుద్ధ సత్వంలో స్థాపితమై ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ శుద్ధ సత్వం, ఆయన యొక్క శుద్ధ సత్వంతో నిర్మితమై ఉంటాడు అన్నమాట. ఆయన ఏమాత్రం రజోగుణం తమోగుణం అనేది ఉండదు. ఇంకా ఆ యొక్క భగవంతుడు నారాయణుడు కారణంగాని ఆయన కృప వల్లనే ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలరు. మామూలుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ మూడు గుణాల చేత ప్రభావితమై ఉంటారన్నమాట, సత్వ రజతమో గుణాలు. మామూలుగా ఎవరైనా సత్వగుణంలో ఉన్నారు, సాత్విక సత్వగుణాలు ఉన్నారు అంటాము, కానీ అయినా కానీ వాళ్ళలో కూడా కొంచెం తమోగుణం రజోగుణం ఉంటుంది. వారి ప్రభావం మనకి అప్పుడప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఎవరు కూడా ఏ వస్తువు కానీ, ఏ ప్రాణి కానీ, ఏ జీవి కానీ ఈ భౌతిక ప్రపంచంలో సంపూర్ణంగా తమోగుణం రజోగుణం నుంచి ముక్తి అయి ఉండరు అన్నమాట. కొద్దిగా రజోగుణం తమోగుణం ప్రభావం కనీసం అని ఉంటుంది. ఇంకా చాలామంది అయితే ఎక్కువగా రజోగుణం లేకపోతే తమోగుణంతో ప్రభావితమై కూడా ఉంటారు కలియుగంలో. సో బేసికల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరూ కొంత ఎక్కువగానో మూడు గుణాల చేత, ఏదో ఒక మూడు గుణాల చేత ప్రభావితమై ఉంటారు. ఒక గుణం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, ఇంకో గుణం తక్కువగా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో తమోగుణం రజోగుణం మీద అస్సలు ఉండవు అన్నమాట, ఓన్లీ సత్వ. అందుకే దాన్ని శుద్ధ సత్వం అంటారు. ఆ శుద్ధ సత్వం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉండదు, ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఇచ్చిన విషయాలు ఏంటంటే, ఇక్కడ భగవంతుడు ఇంకా భగవంతుడి భక్తులందరూ శుద్ధ సత్వలు ఉంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వైకుంఠ లోకాలు ఎక్కడుంటాయంటే ఈ బ్రహ్మాండం అవతల పైన ఉంటాయన్నమాట. అంటే మనం ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది వైకుంఠలోకానికి వెళ్ళాలంటే. మన ఆధునిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు చాలా కష్టపడి ఎంతో కష్టంతో అంతరిక్ష మార్గంలో ప్రయాణం చేస్తారు. అందులో ఎన్నోసార్లు వైఫల్యాలు జరుగుతాయి, ఎంతో ఖర్చు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఎలాగో అలా కష్టపడి ఒక మహా అంటే దగ్గరలో ఉన్న చంద్రుడి దగ్గరికి చేరుకోగలుగుతున్నారు. ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి బ్రహ్మాండంలో, ఇంకా పైన లోకాలు ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి పైన లోకాలు. అంటే బ్రహ్మలోకం, సత్యలోకం, తపోలోకం చాలా పైన ఉంటాయి. అక్కడ వరకు వెళ్ళడమే వీళ్ళకి సాధ్యం అవ్వట్లేదు. అటువంటిది వీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళ ప్రయాణించగలరు. అది మతలబ్ అంటే వెళ్ళాలనుకున్న వైజ్ఞానిక శాస్త్రవేత్తలు వెళ్ళలేరు. కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక లోకాల్లో ఏముంది, అక్కడ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు జనాలు, ఆ విషయం తెలుసుకోవాలంటే మన వైజ్ఞానికులు, మన మోడర్న్ సైంటిస్టులు ఏమాత్రం చెప్పలేరన్నమాట ఆ విషయం గురించి. మీరు వారికి ఎంత ఎన్ని ప్రశ్నలు అడిగినా దీని గురించి వాళ్ళకి జీరో నాలెడ్జ్ అనమాట. అంటే ఒక వ్యక్తి పిహెచ్డి చేసి పెద్ద సైంటిస్ట్ అయినా సరే, ఒకవేళ ఆయన భాగవతం భగవద్గీత భాగవతం చదువుకోలేదనుకోండి, ఆ తిన్నతి వైకుంఠ లోకం గురించి ఆయన వర్ణించలేడు, తెలియదు. హరే కృష్ణ. సో ఆ విధంగా అనమాట, వైకుంఠ లోకాన్ని గురించి మన సైంటిస్టులు వర్ణించలేరు. మరి ఎలా మనకు తెలిసేది వైకుంఠ లోకాల గురించి అంటే, దాని వర్ణన వచ్చేసి ఇక్కడ మనకు భాగవతం లాంటి వైదిక గ్రంథాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో, వేదాల్లో, ఇతిహాసాల్లో వర్ణించబడింది అనమాట. ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది. సో అందుకే మనం అర్థం చేసుకోవాలి, ఎంతో విలువైన విజ్ఞానం జ్ఞానం మనకి ఈ యొక్క మన ఆధ్యాత్మిక శాస్త్రాల్లోంచి లభిస్తుంది. మీరు దానికోసం మీరు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని కాలేజీలలో, ఎంత పెద్ద యూనివర్సిటీ వెళ్ళినా కానీ ఆత్మజ్ఞానమే వాళ్ళు చెప్పలేరు, ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు. ఇంకా ఆధ్యాత్మిక లోపం గురించి ఏం చెప్పగలరు? సో అందుకనే ఇటువంటి ఎంతో ఉన్నతమైన విలువైన జ్ఞానము మనకు శాస్త్రాల్లోనే ఉంది, అది మనం శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. యత్ర నైశ్రేయసం నామ వనం కామాదుగేర్ద్రుమైహి సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యం ఇవ మూర్తిమత్. సో ఇప్పుడు వైకుంఠ లోకంలో ఉండే చెట్ల గురించి చెప్తున్నారు, వృక్షాల గురించి. అక్కడ ఉండే వృక్షాలు కల్ప వృక్షాలు అనమాట. కల్ప వృక్షాలు అంటే అక్కడ ఉండే వృక్షాలు మీరు ఏవి కల్పన చేసుకుంటే, నాకు ఇది కావాలి, ఈ పువ్వు, ఈ పళ్ళు, మీరు ఏది ఫ్లవర్ అది ఏ మాసంలో అయినా సరే, ఏ మాసంలో లభించేదైనా సరే, ఒక్కటే చెట్టు కల్పవృక్షం మీకు కావాల్సిన పండు, కావాల్సిన పువ్వు మీకు ఇవ్వగలదన్నమాట. అలా మీరు ఏది కోరుకుంటే అది కల్పవృక్షం మీకు ప్రసాదించగలదు. అలా పర్సనల్ అనమాట, మీరు ఏది కోరుకుంటే అది, ఏదో చెట్టుకు పండిందే మనం తీసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ ఏదైనా చెట్టు ఉందనుకోండి భౌతిక జగత్తులో, ఆ చెట్టుకి ఏ ఫలం పండితే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఫలం పండుతుంది, ఏది పండితే అదే మనం అది పండిన సమయంలో, అది కాసిన సమయంలో పువ్వులు కానీ పళ్ళు కానీ మనం తీసుకోగలం. కానీ కల్పవృక్షం అంటే మనకు ఎప్పుడు కావాలంటే, ఏ పండు కావాలంటే, ఏ పువ్వు కావాలంటే అది మనకు మన కోరిక ప్రకారం ఇస్తుంది అన్నమాట. ఇది కల్పవృక్షం. ఇటువంటి వృక్షాలు వనాలు, ఇటువంటి వృక్షాలతో కూడిన వనాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠ లోకాల్లో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా వైకుంఠ లోకాల్లో ఉండే ప్రతి ప్రాణి, ప్రతి వృక్షం కూడా అది ఆధ్యాత్మికమే కాకుండా మూర్తిమత్, అంటే అవన్నిటికీ కూడా ఒక మంచి రూపం ఉంటుంది. అవన్నీ కూడా పర్సనల్ అనమాట, మీ అందరితో ఒకరితో ఒకరు పర్సనల్గా వ్యవహరిస్తాయి. మీరు ఏది కావాలంటే, మీరు ఏది కావాలంటే మీకు అదే అందిస్తుంది. అలాగే ఇంకొకరికి ఇంకోటి వేరే పండు పువ్వు కావాలంటే వాళ్ళకి అది అందిస్తుంది అనమాట అలా. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పక్షులు కానీ, లేకపోతే చెట్లు కానీ, లేకపోతే పశువుల రూపంలో ఉండే వైకుంఠవాసులు కానీ, మనుషుల రూపంలో ఉండే వైకుంఠవాసులు కానీ, అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మీతో ఆదాన ప్రదానం చేసుకోగలరు అనమాట. అందరూ ఒక సమానంగా ఆధ్యాత్మికమే అందరూ. సో ఆ విధంగా భేదాలు ఏం లేవన్నమాట. సో ఇంకా చూద్దామంట అక్కడ ఏముంటాయో. వైమానికా సలలనాశ్చరితాని శశ్వత్ గాయంతి యత్ర శమలాక్షపణాని భర్తుః అంతర్జలేను వికసన్ మధుమాధవీనాం గంధేన ఖండితదియోప్యనిలం క్షిపంతః. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ వైకుంఠ లోకాల్లో వైకుంఠవాసులు వాళ్ళందరూ కూడా అక్కడ ఎలా ప్రయాణిస్తారంటే, వైమానిక విమానాల్లో, అంటే విమానాలు అనేవి ఏదో కొత్త రీసెంట్ ఆవిష్కరణ ఏం కాదనమాట. మనం శాస్త్రంలో పురాణాల్లో కూడా చదువుకుంటాం, రామాయణంలో పుష్పక విమానం గురించి, ఇంకా ఎన్నో పురాణాల్లో వైకుంఠ విమానం గురించి వింటాం, భాగవతంలో కూడా వింటున్నాం. సో ఈ విమానాలు అనేవి మనకేం కొత్త కాదనమాట, దీని గురించి వినడం కానీ దీన్ని ప్రయోగించడం కానీ భౌతిక ప్రపంచంలోనే ఉంటాయి, అటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందుకు ఉండవు. సో అక్కడ ఉండే విమానాల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ పెట్రోల్ డీజిల్ దీని ద్వారా విమానాలు వెళ్ళవన్నమాట. ఇక్కడ ఏంటంటే డీజిల్ వేసి తర్వాత ఒకతను పైలట్ దాన్ని నడపాలి, ఏదైనా సమస్య వచ్చేస్తే ఆకాశంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ విమానాలు కూలిపోగలవు కూడా, ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. ఇలాంటి సమస్యలు ఏమీ అక్కడ వైకుంఠ విమానాల్లో ఉండవన్నమాట. అక్కడ వైకుంఠ విమానాలు అన్నీ కూడా ఎవరైనా వైకుంఠ వాసులు అందరూ వైకుంఠ విమానాల్లో ప్రయాణిస్తారు. ఇంకా అంతేకాకుండా ఆ వైకుంఠ విమానాల్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళు ఒక ఇప్పుడు వైకుంఠవాసులు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రయాణిస్తారు. సో అలా భార్యాభర్తలు ప్రయాణిస్తారు అటువంటప్పుడు అక్కడ వైకుంఠవాసులు అందరూ కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటారు. సో ఎంతో సౌందర్యవంతంగా ఉన్న అక్కడున్న వాళ్ళు వాళ్ళ భార్యల పట్ల ఏమాత్రం ఆకర్షితులు అవ్వరు అనమాట. ఏమాత్రం ఆకర్షితులు అవ్వకుండా ఎందుకు అంటే వాళ్ళు ఎంత బాగా భగవంతుడి పట్ల ఆకర్షితమైపోయారంటే భగవంతుడి యొక్క ఆరాధనలో గుణగానం చేస్తూ అందులోనే వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఏదైనా మంచి పువ్వు మాధవి ఇలాంటి పువ్వు కూడా దాంట్లో నుంచి వెదజల్లే మంచి సువాసన ఆ యొక్క సువాసన గాలి తగిలి కూడా వాళ్ళకి ఇదొక డిస్టర్బెన్స్ ఇదొక డిస్ట్రాక్షన్ ఇదొక మా భగవంతుడి ధ్యానంలో ఇదొక అడ్డుగా నిలుస్తుందని దాన్ని కూడా ఖండిస్తారంట. గంధేన ఖండితదియోపి నలినం క్షిపంత అలాంటి సుగంధాన్ని కూడా ఖండిస్తారంట. మాకు అవసరం లేదు, మాకు భగవంతుడు ఇది డిస్టర్బెన్స్గా ఉంది ఇప్పుడు వద్దు నాకు ఈ తర్వాత మధ్యలో ఈ అవసరం లేదని. సో ఆ విధంగా వైకుంఠ విమానాల్లో ఆ వైకుంఠ విమానాల్లో మీరు తలుచుకుంటే ఎక్కడ తలుచుకుంటే అక్కడ తీసుకెళ్ళిపోతాయి అనమాట. అటువంటి వైకుంఠ విమానాల్లో ప్రయాణిస్తూ భగవంతుడికి గుణగానం చేసుకుంటూ ప్రయాణిస్తారనమాట అక్కడ. సో అందుకనే వారికి ఇటువంటి మంచి సుగంధితమైన గాలి కూడా డిస్టర్బెన్స్గా అనిపించేస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఏదైనా మీకు చాలా నచ్చిన సినిమాను లేకపోతే చాలా నచ్చిన క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ ఏదో చూస్తున్నారనుకోండి, అప్పుడు ఎవరైనా మీకు నచ్చిన తినే పదార్థం వచ్చి తీసుకోండి తినండి అంటే కూడా మీరు ఇప్పుడు వద్దు తర్వాత అనేసి మగ్నమైపోయి ఉంటారు కదా టీవీలో లేకపోతే ఇప్పుడు మొబైల్లో. సో అప్పుడు ఎవరైనా ఏదైనా తినడానికైనా తీసుకొస్తే అది మీకు అది పెద్ద ఆటంకం లాగా అనిపిస్తుంది అనమాట, డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు వద్దని పక్కన పెట్టేస్తారుగా అలాగా, ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే విషయంలో అబ్జార్బ్డ్ ఉన్నారు కదా, అది నిమగ్నమై ఉన్నారు వేరే విషయంలో. అలాగే భగవంతుడి గుణగానంలో నిమగ్నమై ఉంటారు వైకుంఠవాసులు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భార్యల యొక్క సౌందర్యం పట్ల కానీ బయట ఉన్న ఎంతో మంచి సువాసన పట్ల కానీ ఎటువంటి వాటి పట్ల కూడా ఆకర్షితం అవ్వరు. ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ వైకుంఠవాసులు అంటే అక్కడ ఆధ్యాత్మిక ఆనందాన్ని రుచి చూశారనమాట, పరం దృష్టివాణి పడుతుంది. సో ఆ పరం ఆనందాన్ని వాళ్ళు రుచి చూశారు కనుక ఈ భౌతిక సుఖం భౌతిక ఆనందాన్ని వాళ్ళు ఎంతో ఈజీగా సునాయాసంగా దాన్ని వదిలేస్తారు, ఇంకా దాని పట్ల ఆకర్షితులు అవ్వరు అనమాట. ఆ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ భౌతిక సుఖం ద్వారా కలిగే సుఖం వాళ్ళకి ఎంతో తుచ్ఛమైన సుఖంగా అనిపిస్తుందంట. సో ఇది శుద్ధ భక్తులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వైకుంఠ వాసుల యొక్క చేతన. సో
పారావతాన్యవ్రత సారస చక్రవాక దాత్యూహంసుకతిరిబరిహిణాం యహ కోలాహలో విరమతే చిరమాత్రముచ్చైర్ భృంగాదిపే హరికథామివ గాయమానే.
సో ఇదెవరి గురించి అంటే ఇక్కడ పక్షుల గురించి చెప్తున్నారు. అక్కడ పక్షుల్లో ఎన్నో పక్షులు ఉన్నాయంట. ఇక్కడ రాశారు పేర్లు, అంటే మనకు అన్ని పేర్లు తెలుగులో తెలియవు, అంటే తెలుగు బుక్లో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ శ్లోకం, సో భగవత్ వర్ణనములో 18వ నంబర్ శ్లోకం, భగవద్ధామ యొక్క వర్ణనం. సో భృంగరాజు మీన్స్ కింగ్ ఆఫ్ బీస్ అని, భ్రమర లేకపోతే భృంగరాజు ఇదొక బీ అన్నమాట. ఉచ్చస్వరమున హరికథను గానము చేయనప్పుడు, సో అలా భృంగరాజు భ్రమర బీ భగవంతుడి నామాన్ని గుణాల్ని గానం చేస్తున్నప్పుడు వేరే పక్షులు ఎవరైనా సరే పావురాలు కోయిల కొంగలు చక్రవాకములు హంసలు చిలుకలు తిత్తిరి పక్షులు నెమళ్ళు మొదలగు అన్ని పక్షులు కూడా వాళ్ళు చేసే శబ్దాలన్నీ ఆపేస్తాయంట వెంటనే. కోలాహలము కొంత తడపు నిలిచిపోవును, అందరూ కూడా ఆపేస్తారు వాటి తుమ్మెద అంటారా. ఓకే థ్యాంక్ యూ. సో భృంగరాజు అని రాశారు తెలుగులో. సో తుమ్మెద ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఐ థింక్ ఇంకా అర్థం చేసుకోవడానికి. సో అలా భృంగరాజు తుమ్మెద గానం చేసినప్పుడు వేరే పక్షులన్నీ, కోయిల కూడా, కోయిల ఎంతో బాగా గానం చేస్తుంది, నెమళ్ళు కానీ చిలుకలు కానీ అన్ని హంసలు కానీ చక్రవాక ఇవన్నీ పక్షులు కూడా అవన్నీ సైలెంట్ అయిపోతాయి అన్నమాట, నిశ్శబ్దం పాటిస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ తుమ్మెద పాడే గానాన్ని, భగవంతుడు యొక్క గానాన్ని వినాలనేసి, భగవంతుడు గానం చేస్తుంది కదా అందుకనే ఆ గానం వినడానికి అనేసి మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి వింటారంట. సో ఇదన్నమాట ప్రత్యేకత వైకుంఠ లోకంలో. ఇక్కడ ఏంటంటే అలా మామూలుగా భౌతిక ప్రపంచంలో ప్రభుపాల వాళ్ళు రాశారు, ఒక గాడిద కూడా నేను బాగా పాడగలను, నేను గొప్ప గాయకుడిని అనుకుంటుందంట, గాయకురాలని గాయకుడిని అనుకుంటుందంట గాడిద కూడా. మామూలుగా మీకు తెలుసు గాడిద గొంతు ఎలా ఉంటుందో. సో అదే అనమాట పరిస్థితి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ నేనే చాలా గొప్ప గాయకుడిని, నేనే చాలా గొప్ప, నా యొక్క ఒకరి వాళ్ళ గుణగానాన్నే వినాలనుకుంటారు. సో అలా వాళ్ళ ఇంద్రియాలనే భోగించాలనుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే వైకుంఠంలో భగవంతుడి గానం ఒక భ్రమర తుమ్మెద భృంగరాజు చేసినా కానీ వెంటనే అది వినాలనేసి వాళ్ళు చేసే గానాన్ని ఆపేస్తారనమాట వెంటనే. సో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి ఇక్కడ పీజియన్, అదే పావురాలు, పీజియన్, కుకు, క్రేన్, చక్రవాక. కొన్ని డైరెక్ట్గా చక్రవాక అంటే చక్రవాక అనే రాశారు, ఇంగ్లీష్లో కూడా తెలియదు ఏంటో చక్రవాక అంటే. సో స్వాన్, ప్యారెట్, పార్ట్రిడ్జ్ అండ్ పికాక్. పార్ట్రిడ్జ్ అంటే ఇక్కడ నాకు తెలిసి తిత్తిరి పక్షులు అన్నారు, ఏమో నాకు తెలియదు తిత్తిరి పక్షులు అంటే, నేను ఫస్ట్ టైం వింటున్నా పేరు. సో ఇంకా ఎన్నో పక్షులు ఉంటాయి ఇక్కడ, మనం చూడలేని పక్షులు కూడా అక్కడ ఉంటాయి మనకు వైకుంఠ లోకంలో. సో ఇది వైకుంఠ లోకం యొక్క స్వభావం, అక్కడ ఉండే వైకుంఠ వాసుల యొక్క స్వభావాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. చాలామంది అనుకుంటారు అరే వైకుంఠలోకం వెళ్తామని. మీకు కనుక అటువంటి స్వభావం లేదనుకోండి, అక్కడ పోయి మీరు హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్నో అనర్థాలు ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి అస్సలు అనర్థాలు లేని వ్యక్తుల్ని చూసి మనం అక్కడ మనకి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో అందుకే మనము ఫస్ట్ ఇవన్నీ క్వాలిటీస్, ఇటువంటి లక్షణాలని మనము మనలో పెంపొందించుకోవాలి భక్తి, శుద్ధ భక్తి ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే కీర్తన చేయడానికి, శ్రవణం చేయడానికి. ఒకరు కీర్తన చేస్తున్నారు, ఇంకొకరు శ్రవణం చేస్తున్నారు, పక్షుల్లో కానీ మనుషుల్లో కానీ పెద్ద తేడా ఏం లేదు. వైకుంఠ వాసంలో ప్రతి ఒక్కరు అక్కడ ఎక్కువగా చేసేది శ్రవణం కీర్తనం అన్నమాట. ఎందుకంటే అందులో వాళ్ళకి ఒక అభిరుచి ఉంది, అందులో ఆసక్తి ఉంది, అందులో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు ఏంటో కొంచెం మళ్ళీ ప్రాబ్లం ఇస్తుంది, ఇంటర్నెట్ అర్థం కాదు, యూట్యూబ్ అర్థం కాదు. ఎనీవేస్ నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. సో బేసికలీ ఇది వైకుంఠ లోకం యొక్క వర్ణన అన్నమాట. అక్కడ వైకుంఠ వాసుల యొక్క స్వభావం, ఇంకా వారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటనే తెలుస్తుంది. నెక్స్ట్ రెండు శ్లోకాలు చూసుకొని వెంటనే ముగిద్దామంట, మళ్ళీ మిగతా శ్లోకాలు రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. మందార కుండకు రబోత్పల చంపకర్ణ పున్నాగనాగ బకులాంబుజ పారిజాత గంధీర్చితే తులసికాభరణేన తస్య యస్మిన్ తపస్సు మనసో బహుమానయంతి. ఇక్కడ ఇప్పుడు రకరకాల పూల చెట్ల గురించి చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ పూల చెట్లలో కూడా, పూల వృక్షాల్లో కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. మందారము, కుందము, కురవకము, ఉత్పలము, చంపకము, అర్ణవము, పున్నాగము, నాగకేసరము, వకులము, పద్మము, పారిజాతము, ఇటువంటి ఎన్నో పూల చెట్లు ఉన్నాయన్నమాట. ఇన్ని పూల చెట్లు ఉన్నా కానీ అందరూ కూడా తులసి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని దాన్ని సమ్మానిస్తారు ఆ విధంగా. బహుమానయంతి, ఎందుకంటే తులసి యస్మిన్స్ తపస్సు మనసు, ఎన్ని తపస్సులు చేసింది తులసిదేవి. ఇంకా అంతేకాకుండా గంధేర్చిత తులసి తులసికాభరణేన తస్య, భగవంతుడు స్వయంగా తులసి యొక్క తులసిని ఆభరణలాగా, ఆభూషణలాగా, తులసి మాలను ఆయన మెడలో వేసుకుంటాడు. కనుక భగవంతుడు ఎంతో ప్రియమైంది తులసి అనే విషయాన్ని అన్ని చెట్లు అర్థం చేసుకుని అవి ఎంతో, ఇప్పుడు ఇవన్నీ చెట్లలో పూల చెట్లు అన్నింటిలో పువ్వులు ఎంతో సుగంధితమైన వాసన వస్తాయి. తులసి యొక్క చెట్టు యొక్క పువ్వుల గురించి మనం వినము, దాని వాసన గురించి. కానీ ఇక్కడ అవన్నీ కూడా వారందరికన్నా ఎంతో గొప్పదైనది తులసి పువ్వు, తులసి చెట్టు అనే విషయాన్ని, తులసి చెట్టు అనేది ఇవన్నీ చెట్లు కూడా అర్థం చేసుకొని ఆ విధంగా తులసికి సమానం ఇస్తాయన్నమాట. అందుకే మనం కూడా, ఎందుకంటే ఇది భగవంతుడికి చాలా ప్రియం, అందుకని తులసీదేవిని మనం కూడా ప్రతిరోజు మన ప్రతి మందిరంలో, మీరింట్లో కూడా ఆరాధించవచ్చు. సో తులసి ఆరతి చేస్తాం ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 వేళలా. సో తులసిదేవికి ఆరాధన చేస్తాము, తులసి పరిక్రమ చేస్తాము, తులసిదేవికి నీళ్లు ప్రతి భక్తుడు అక్కడ టెంపుల్లో అర్పణ చేస్తారు, తులసిదేవికి ప్రణామాలు చేస్తాము, తులసిదేవికి ప్రార్థన చేస్తాము, కీర్తన చేస్తాము. సో ఎందుకంటే ఇది భగవంతుడికి చాలా ప్రియమైనది అనమాట తులసిదేవి. తద్వారా మనం భక్తిలో పురోగతి చెందడానికి చాలా దోహదపడుతుంది. తులసిదేవి యొక్క కృప వలన తులసిదేవి మనకి అక్కడ అందరికీ ఎవరైనా వైకుంఠవాసులందరికీ సేవలో నియుక్తం చేస్తున్నాడు, మేనేజర్ లాగా అనమాట తులసిదేవి వైకుంఠలోకంలో గోలోకంలో. సో అందరికీ భగవంతుడి సేవలో అందరికీ సేవ ప్రదానం చేసేది తులసిదేవి అనమాట. సో అందుకని ప్రార్థన పొద్దున్న చేసుకుంటాం, మనకు కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేయమనేసి పొద్దున్నే తులసి మారానికి, ఈవినింగ్ సాయంత్రం కూడా తులసిదేవికి మనం ప్రణామం చేసుకొని ప్రార్థన చేసుకుంటాం. సో అదన్నమాట చాలా ముఖ్యమైనది అనమాట మన భక్తి మార్గంలో తులసీదేవి, తులసి ఆకులు అనేవి చాలా ముఖ్యమైనవి, ఎంతో ముఖ్యమైనవో మనము ఈ యొక్క ఇది ఇంకా వచ్చే అధ్యాయాల్లో మనం చూస్తాము. ఈ చతుష్కుమారులు కూడా ఇప్పటివరకు జ్ఞాన మార్గంలో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు సంపూర్ణంగా శుద్ధ భక్తి మార్గంలోకి ఈ తులసీదేవి తులసి ఆకుల ద్వారా వస్తారన్నమాట. ఎంత ఇంపార్టెంటో అనేది తర్వాత మళ్ళీ చూస్తాం మనము, అప్పుడు అది చర్చించుకుందామంట. సో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఒక ఏథీస్టిక్ స్వామి అంటే నాస్తిక స్వామి అనమాట, అలాంటి స్వాములు కూడా ఉంటారనమాట కొంతమంది నాస్తికులై. సో అటువంటి అతను ఒకరు అన్నారంట, ఇది తులసి చెట్టుకు నీళ్లు పోసి ఏం లాభం, దానికన్నా ఒక వంకాయ చెట్టు కన్నా నీళ్లు పోస్తే వంకాయ అని వస్తుంది, తినడానికి వనకు వస్తుంది, తులసి చెట్టుకు నీళ్ళు వేసేం లాభం అన్నారంట. ఎందుకంటే నాస్తికుడు కదా, అతనికి భగవంతుడి యొక్క భక్తి యొక్క ప్రాముఖ్యత అర్థం కాదనమాట. అటువంటి వారికి ఎప్పుడు తిండి గోళ తప్ప ఇంకోటి ఉండదు, ఎప్పుడు ఏ చెట్టుకేస్తే ఏ ఫ్రూట్ ఏ కాయ కాస్తే తినడానికి మనకు పనికొస్తుందా అని తప్ప మనం భక్తి మార్గంలో ఎలా పురోగతి చెందాలి అనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు కనుక వాళ్ళు ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకోలేరు అని రాస్తున్నారు అన్నమాట ఇలాంటి మూర్ఖులు. యత్సంకులం హరిపదానతి మాత్ర దృష్టై వైఢూర్య మారకట హే మమయేర్విమాణై యేషాం బృహత్కటితతా స్మితశోభిముఖ్య కృష్ణాత్మనాం నరజ ఆదదురుత్స్మయాధ్యై. ఇది లాస్ట్ శ్లోకం. ఈరోజు కూడా మళ్ళీ చూస్తున్నాం మనము, ఈ వైకుంఠ విమానాల్లో ప్రయాణిస్తారని చెప్పారు కదా వైకుంఠ వాసులు, ఆ విమానాలు ఎలా ఉంటాయి. మనలాగా ఇప్పుడు మన ఇక్కడ భౌతిక ప్రపంచంలోని విమానాలు అది స్టీలు మరి ఐరను దీంతోనే చేస్తారు కదా, స్టీల్ డబ్బా కాదనమాట, అల్యూమినియం డబ్బా కాదనమాట, ఇది లాపిస్ లజులి ఎమరల్డ్ గోల్డ్. వైఢూర్య మారకట హేమ మయేర్ విమానై, విమానాలు దేని ద్వారా తయారయ్యాయంటే వైఢూర్యం మార్కట, తెలుగులో ఏం రాశారు 20వ శ్లోకంలో, వైఢూర్య మరకత కనిక నిర్మితమగు. సో అక్కడ కూడా అలాగే రాశారు, వైకుంఠ వైఢూర్యాలతో మరకట ఇంకా హేమ అంటే అదే మన గోల్డ్ బంగారంతో వీటితో నిర్మాణమై ఉంటుందంట ఎయిర్ప్లేన్స్ విమానాలు. మారకటనే ఇచ్చారు సేమ్. హరే కృష్ణ, పచ్చలు అంటే అది ఎమరల్డా, ఓకే, దాంతో మొత్తం విమానాలు తయారై ఉంటాయి అన్నమాట. సో అంత మంచి విమానాల్లో వాళ్ళు ప్రయాణిస్తారనమాట. అందులో వాళ్ళ భార్యలతో, ఇంతకుముందు కూడా చెప్పాం కదా ఎంతో సౌందర్యవంతమైన వాళ్ళ భార్యలతో ప్రయాణిస్తున్నా కానీ వాళ్ళ భార్యల యొక్క సౌందర్యం పట్ల వాళ్ళు ఏమాత్రం ఆకర్షితులు అవ్వరంట. ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి జనాలు ఏమనుకుంటారంటే, ఒకసారి ఈ మైథున సుఖం ఒకటే సుఖం, ఇంకా దానికన్నా మించిన సుఖం లేదని చాలామంది అనుకుంటారన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. అందుకనే వాళ్ళు అనుకుంటారు మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తే అక్కడ కూడా మరి మైథున సుఖం దొరుకుతుందా లేదా అని. సో ఇక్కడ అందుకే చెప్పింది ఏంటంటే అక్కడ కూడా ఎంతో ఇక్కడ కన్నా ఎంతో సౌందర్యవంతమైన పురుషులు స్త్రీలు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి కూడా అక్కడ అన్ని సువిధులు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు ఇక్కడ విమానాలు ఉన్నాయి మరి తిరగడానికి అలా విమానాలు ఉంటాయో లేవో అని. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో మీరు ఏమి చూస్తున్నారో అవన్నీ ఒక ఇక్కడ ఏమున్నాయో అన్నీ కూడా దీని ఒరిజినల్, ఇవన్నీ డూప్లికేట్ అనుకోండి, ఒరిజినల్ అన్నీ కూడా స్పిరిచువల్ వరల్డ్లో ఉంటాయి. సో ఇక్కడ ఎలాగైతే ఒక స్టీలు అల్యూమినియం డబ్బాల్లాగా దాంట్లో పెట్రోల్ డీజిల్ వేసి నడపాల్సి వస్తుంది ఏరోప్లేన్లో, అందులో కూడా మీరు వెళ్ళగానే ఎక్కగానే చెప్తారు జాగ్రత్త, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏదైనా ప్రమాదం వస్తే ఎలా మీరు రక్షించుకోవాలి మిమ్మల్ని అని. సో ఆ ప్రయాణించే సమయం అంతా మీరు టెన్షన్లో ఉండాల్సి వస్తుంది, ఏమవుతుందో సేఫ్గా చేరుకోవాలి ఇంటికని ఏరోప్లేన్లో వెళ్ళినా. కానీ అక్కడ అలా కాదనమాట, సో వైకుంఠంలో ప్రయాణించే వైకుంఠ విమానాలు అలా స్టీల్తోనో ఐరన్తోనో అల్యూమినియంతోనో నిర్మితమై ఉండేవన్నమాట. పెట్రోల్ డీజిల్ అవసరం లేదు వాళ్ళకి నడపడానికి. సో అక్కడవన్నీ ఎలా అన్నీ ఇంకా చాలా ఇక్కడ ఉన్న వాటికన్నా ఉన్నతమైన వస్తువులు అన్ని రకాల వెరైటీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే అక్కడ భగవంతుడి యొక్క ఆరాధనలో ఆధ్యాత్మిక ఆనందంలో పరమానందంలో నమగ్నమై ఉంటారు కదా, అది ఎంతో ఈ భౌతిక ఆనందం భౌతిక సుఖం కన్నా అది ఎన్నో రేట్లు ఎక్కువ అన్నమాట. ఆ సుఖంలో నిమగ్నం అయిపోయిన తర్వాత మైథున సుఖం ఈ భౌతిక సుఖం పట్ల ఏమాత్రం రుచి ఆసక్తి అనేది ఉండదన్నమాట. సో అందుకని ఆ విధంగా అక్కడ వారికి ఇటువంటి మైథున సుఖం అందుబాటులో ఉన్న వాటికి వాళ్ళకి దాని పట్ల ఆసక్తి ఉండదన్నమాట. తద్వారా ఏంటంటే అక్కడ ఉన్న మైథున సుఖం లేనట్టే. సో ఎందుకంటే అక్కడ వైకుంఠవాసులకి అంతకన్నా ఎక్కువ ఉన్నతమైన ఆధ్యాత్మిక సుఖం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది కనుక వాళ్ళు అలా ఉంటారన్నమాట. ఆ ఆనందంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వైకుంఠవాసులు చాలా కొంతమంది అనుకోవచ్చు వారిని భగవంతుడికి భక్తి చేసుకుంటే మనకు మనం బిచ్చగల్లా మారిపోతాము లేకపోతే ఐశ్వర్యం మనకు ఉండదు అని. ఇక్కడ చూసుకుంటే మీరు వైకుంఠంలో ఉన్న వైకుంఠవాసులకి ఎంత ఐశ్వర్యవంతులు, అన్ని రకాల ఐశ్వర్యాలు. ఇటువంటి ఐశ్వర్యాన్ని మీరు భోగించాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి ఐశ్వర్యాన్ని మీరు భోగించలేరు. అయినా సంభవం కాదు అవునా, ఎక్కడైనా మీరు ఇటువంటి ఐశ్వర్యాన్ని భోగించారా? వైకుంఠ విమానం లాంటి విమానం ఎక్కడైనా ఇక్కడ మనకు సంభవమా? తిరగడానికి సంభవం కాదు కదా. సో అందుకనే భగవంతుడు భక్తులు భగవంతుడు భక్తి చేసుకొని ఇంత ఇక్కడ ఎంతో కష్టపడ్డ తర్వాత పొందే ఐశ్వర్యం కన్నా ఎన్నో రేట్ల ఐశ్వర్యం అనుభవించవచ్చు అన్నమాట. సో అందుకనే భగవంతుడి యొక్క భక్తులు ఎంతో ఐశ్వర్యంలో బతుకుతారు వైకుంఠంలో. ఆ ఐశ్వర్యం అక్కడ పొందడానికి వాళ్ళకేం అక్కడ వైకుంఠంలో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మీకు ఒక ఏరోప్లేన్ కావాలంటే చాలా కష్టపడాలి కదా. ఒక ఏరోప్లేన్ కొనుక్కోవాలంటే అదే అక్కడైతే మీరు ఏమాత్రం భగవంతుడికి భక్తి చేసుకుంటే చాలు అన్నీ మీకు అన్నీ లభిస్తాయన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇంకా కొన్ని ఉన్నాయి విషయాలు, ఎవరు మరి వైకుంఠానికి వెళ్ళగలరు అర్హులు, ఎవరు వెళ్ళలేరు, ఇంకా కొన్ని వైకుంఠవాసుల గురించి వర్ణన విషయాలు అవి రేపు చూసుకొని ముగిద్దామంట వైకుంఠలోకం వర్ణన. ఈరోజు ఇక్కడే ముగిద్దాం, సమయం అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి జయ్, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్, సమవేత గౌరభక్త వృందికి జయ్, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరిహరి బోల్.